ஷுக்லாம்பரம் விஷ்ணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வ விக்னோபசாந்தயே. குருபிரம்மா குருர்விஷ்ணு குருர்தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. யோநித்யமச்சுதபதாம்புஜயுக்மருக்மா வியாமோஹதஸ்ததிதராணி த்ருணாயமேனே அஸ்மத்குரோர்பகவதோஸ்யதயைகசிந்தோ ராமானுஜஸ்ய சரணௌ சரணம் ப்ரபத்யே. ஓம் நமோ ப்ரஹ்மாதிப்யோ ப்ரஹ்மவித்யா சம்ப்ரதாய கர்த்ருப்யோ வம்சரிஷிப்யோ மஹப்யோ நமோ குருப்யஹ சர்வோபப்ளவரஹிதஹ ப்ரஜ்ஞானகணஹ ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஆனந்தைகரசப்ரசாரவிலசன்மந்தஸ்மிதாஸ்யம் கிருபாபாரீணம் நிஜபக்தமானசநவாம்போஜாதபானோதயம் காலஜானவிதக்ரிணிம் சிவகரம் காளீசமம் சத்குரும் ப்ரஹ்மஜானமயம் நமாமி ஹனுமத்காளீபிரசாதாவயம். அருணாம் கருணாதரங்கிதாட்சி ஷாங்குஷபுஷ்பாணச்சாபாம் அணிமாதிபிராமுதாமயூகை அஹமித்யேவ விபாவயே பவானி. த்யாயேத் பத்மாசனஸ்தாம் விகசிதவதனாம் பத்மபத்ராயதாக்ஷி ஹேமாபாம் பீதவஸ்த்ராம் கரகலிதலசத்தேம பத்மாம் வராங்கி சர்வாலங்காரயுக்தாம் சததமபயதாம் பக்தநம்ராம் பவானீம் ஸ்ரீவித்யாம் சாந்தமூர்த்தீம் சகலசுரனுதாம் சர்வசம்பத்ப்ரதாத்ரீ. யா தேவீ சர்வபூதேஷு மாத்ருரூபேண சம்ஸ்திதா நமஸ்தஸ்யை 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 நமோ நமஹ. ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஓம் ஸ்ரீ மாத்ரே நமஹ. பிரிய பகவத் பந்துள்ளார, சத்குருதேவுல பரம பரிபூர்ணமைனட்டுவண்டி அனுகிரகந்தோ ஸ்ரீ குருதேவுலு மனக்கு அனுகிரகின்ச்சின ஸ்ரீதேவி சரண்நவராத்திர மகோத்சவ காரியக்ரமாల్లో மனம் அப்படியே நாலுகோ ரோஜுக்கு சேருக்குன்னோம். ஸ்ரீ சத்குருதேவுல யொக்க சத்சங்கல்லோ அந்தர்பாகமைனட்டுவண்டி ஸ்ரீதேவி பாகவத பிரவச்சன காரியக்ரமంలో நின்னுடி வரைக்கும் மனம் வியாசுடி யொக்க புத்திரகாங்க்ஷ. இப்படி மனக்கு ஒக்க அனுமானம் ராவச்சு, மகாத்முரு கூட மனசு கதுலுதுண்டா அண்டு வியாசுடி கதிலிந்தி கதா, மரி மனக்கு கூட கதுலுதுண்டா அண்டே ஆ கதலினப்படி விசாரண ஏம் சேசாரனேது பிரதானம். கதலடம் மனசு யொக்க சகஜமைனட்டுவண்டி லட்சணம். செஞ்சலம் ஹி மனக்கிருஷ்ண பிரமாதி பலவத்ருடம் அனி அந்தடி மகானுபாவுடு அர்ஜுனுடு அந்தடி வாரு கிருஷ்ண பகவானுடு தர உன்னதி உன்னட்டுகா மனசு தாச்சகுண்டா செப்பாரே. மனமேமண்டே குருவு கார் போத அர்த்தமைந்தா அண்டே அர்த்தமைந்தி அனி மனந்தரம் தல ஊப்புதாம். எந்தவரகு அர்த்தமைந்தி அனேது எவரிக்கு வாரிக்கே தெலிஸ்துந்தி கானி அது இங்கொகரிக்கு தெரியுது. கிருஷ்ணுடு ஆ பிரச்சன வேசாடு, நேன் செப்பேது நீக்கு அர்த்தமவுதுந்தா நீ எந்தவரகு தெலுசுகோகலுகுதுன்னாவு. மண்டி வெண்டனே அர்ஜுனுடு கூட சாலா கஷ்டம் பாவா, ఎలాగైతే வாயுவுனி பட்டடம் எந்த கஷ்டமோ அலகே மனசு நிலபெட்டடம் கூட அந்தே கஷ்டம் பாவா அனு செப்பாடு ஆயன. அலகே மகாத்முலு கூட மனசு கதுலுதுந்தா அண்டே கதலடம் தான் சகஜ லட்சணம், சகஜ குணம் கூட. அந்தகே பத்திரம் புஷ்பம் ஃபலம் தோயம் ஈ நாலுகிட்டிலோ மொட்டமொதடிது பத்திரமே. பத்திரம் அண்டே அர்த்தம் ஏமிட்டே கதிலேட்டுவண்டி மனசுக்கு பிரதீக பத்திரம். ఎలాగంటే మనకు గాలి వస్తే ఆకు కదులుతుంది. మనం బాగా పరిచయం ఉన్నటువంటి మాట ఏమిటంటే, మంచి ఎండాకాలంలో గాలి రాకపోతే పెద్దవాళ్ళు చెప్తారు బయట ఆకు కూడా అల్లాడడం లేదు అంటారు. ఆకు అల్లాడడం లేదు అంటే అర్థం ఏంటంటే ఆకు కదలడం లేదు. ఏమాత్రము గాలి కదిలినా ఆకు కదలడం అనేటువంటిది దాని లక్షణం. మనస్సు అనేటువంటిది కదులుతుంది, కదిలించడం దాని లక్షణం. ఆ సమయంలో విచారణ చేయడం చాలా ఉత్తమం. అందుకని కదలినప్పుడల్లా విచారణ చేయి. పారకమానదు పాపపు మనసిది ఏ తలపులలో ఎంతైనా అని మనకు అమ్మెప్పుడు పాడుతూ ఉంటారు. పారడం దాని సహజ లక్షణమైనప్పుడు మనం ఏం చేయాలి? నీళ్లు పల్లానికి వెళ్ళిపోతూ ఉంటే అడ్డుకట్ట వేసి ఊర్ధ్వానికి ఎలా నడిపించుకుంటాడో కావలసినటువంటి వ్యక్తి, అలాగే సాధనాపరుడు కూడా ఇంద్రియాలు విషయాలు విషయ సుఖాల వైపు మళ్ళడం అనేది ఇంద్రియాలకు సహజ లక్షణం. ఆ సమయంలో అడ్డుకట్ట విచారణ అనేటువంటి దానితో అడ్డుకట్ట వేసి బుద్ధిని చక్కగా ప్రచోదనం చేసి హృదయక్షేత్రం వైపుకు చక్కగా పంటని ఆ నీటిని నడిపించుకోగలిగితే ఆ పంట బాగా పండుతుంది. పంట పండాలి అంటే ఏం కావాలి? నీరు కావాలి. పల్లానికి వెళ్ళే నీరు పంట పొలంలోకి వెళ్ళాలి. పంట పొలంలోకి వెళ్ళగానే సరికాదు, మళ్ళీ ఆ పంట పొలంలో తగినంతగా అందడానికి మళ్ళీ ఆ పొలంలో బొరియలు లేకుండా ఉండాలి. అంటే రంధ్రాలు, ఎలుకలు కన్నాలు చేస్తాయి, కొన్ని రంధ్రాలు చేస్తాయి. మనం పంటంతా తడుస్తోంది కదా అని నీళ్లు వదిలేస్తే ఎక్కడైనా పెద్ద కన్నం పడింది అనుకోండి, ఆ కన్నంలోకి నీళ్లు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతాయే కానీ చేనుని తడపడం. క్షేత్రమంతా మందే, కానీ క్షేత్రంలో రంధ్రాలు ఉండకూడదు. ఆ రంధ్రాలే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటువంటి ఆరు రంధ్రాలు. ఈ రంధ్రాలలో భక్తి రసము అనేటువంటిది నీరు. భక్తి అనేటువంటి నీరు లేకుండా క్షేత్రం అనేటువంటిది మెత్తబడదు. అంటే ముందు భక్తి ప్రధానం కావాలి. భక్తి ప్రధానమైతే హృదయము తడిపడుతుంది. హృదయము తడి అయితేనే విత్తనం విత్తడానికి మళ్ళీ మొలకెత్తడానికి ఆస్కారం ఏమిటంటే ముందు చేనుని చదును చేయడం, పదును చేయడం, నీరు పెట్టడం, మెత్తబడడం. ఇవి హృదయానికి ఉండవలసిన లక్షణాలు. బయట భూమికి ఉండవలసిన లక్షణాలు ఇవి. అలా విత్తనం మొలకెత్తాలంటే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ జరగాలి అక్కడ. అందుకని మహాత్ములు ఏం చెప్పారు? విధాయక పద్ధతి, విధ్వంసక పద్ధతి రెండు చెప్పారు. నిర్మాణ పద్ధతి, నిర్మూలన పద్ధతి రెండు చెప్పారు. నిర్మూలనం అంటే తొలగించడం, నిర్మాణం అంటే కట్టుబడి మొదలెట్టడం. విధాయకము అంటే పండేటువంటి విధానం ఆలోచించడం. విధ్వంసము అంటే లేనటువంటి వాటిని తీసివేయడం. ముందు లేని వాటిని తీసేస్తేనే కావలసిన దాన్ని విత్తడానికి అవకాశం ఉంది. అలాగే ఉన్నటువంటి చెడుని తొలగిస్తేనే కావలసిన భవన నిర్మాణానికి కావలసిన దాన్ని నిర్మించుకోగలుగుతాం. ముందు నిర్మూలనం తెలియాలి, తర్వాత నిర్మాణం తెలియాలి. ముందు విధ్వంసం తెలియాలి, తర్వాత విధాయకం తెలియాలి. అలాగే మనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఏవి తొలగాలి, ఏవి నిర్మాణం చేసుకోవాలి. దీనికి కాను మనస్సు అనేటువంటిది పరుగులెడుతూ ఉంటుంది. కానీ ఏమిటి భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనకేమిటండి మనసు కదులుతుంది అంటున్నారు కదా, సంకల్పం చేస్తుంది అంటున్నారు కదా. అలాంటప్పుడు మేము భగవంతుణ్ణి ఎందుకు కోరవాలి అంటే ప్రతిబంధకము కానటువంటి కోరికగా దాన్ని మారుస్తాడు గురుదేవుడు. అంటే కోరిక ప్రతిబంధకం, కానీ నీ సాధనకు ప్రతిబంధకం కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండేట్టుగా స్వామివారిని ఆశ్రయించినందువల్ల నీవు కోరవలసినటువంటి మోక్షానికి అడ్డం లేకుండా కోరికని మార్చగలిగే శక్తి ఉంటుంది భగవంతుడికైనా గురుదేవుడికైనా. అంటే మనకు కోరికలు కలగడం సహజం. దానిలో ఎంతవరకు యథార్థంగాను దాని కోరేదానిలో ఆనందం ఉందో మనకి చక్కగా విచారణ చేయిస్తారు గురుదేవులు కూడా. అందుకనే పదార్థం వైపు మరలిందనుకోండి, మనయాన స్వామి వారు చెప్పేవారు, ఎక్కడైనా పదార్థం వైపు దృష్టి మరలినప్పుడు ఒక విచారణ చేయండి అనేవారు ఆయన. ఇప్పటికీ ఎన్ని తిన్నారు మీ ఆ పదార్థాన్ని, ఎన్ని కేజీలు తిన్నారు? పోనీ ఒక పదార్థం వైపు వెళ్ళినప్పుడు ఇప్పటికి ఎన్ని మార్లు తిన్నాం, తిన్నప్పుడు ఎలా అనిపించింది, తినక ముందు ఎలా అనిపించింది, తిన్న తర్వాత ఆ స్వరూపం ఏమైపోయింది, ఇప్పటికి ఏమైనా అనుభూతి మిగిలి ఉందా, మర్రా మర్రా కోరుతూనే ఉన్నాం కదా. కాబట్టి ఈ అనుభూతి అనేటువంటిది మనకి ఎంతకాలం నిలుస్తోంది అనే దాని విచారణ చేయండి చక్కగా. అంటే బ్రహ్మానందం అంటే మళ్ళీ తిరిగి ఇంకో దానికి కోరనటువంటి స్థితి. దీనికి మించి ఇంకోటి కోరుతున్నాము అంటే మనం అనుభవించినటువంటి ఆనందం అల్పమైనదని మనమే అంగీకరిస్తున్నాం. ఇప్పుడు ఒకదాన్ని కోరాం, జీవితంలో అనుభవించాం, మళ్ళీ ఇంకోటి కోరుతున్నాం అంటే అర్థమేమిటి? అంతకుముందు అనుభవించింది అల్పమైనదనే భావన నీకు కలిగింది, మరలా దీన్ని మించి ఇంకోటి వచ్చింది అనుకోండి, మళ్ళీ దాన్ని కోరుతున్నాం అంటే ఇప్పుడు కోరింది కూడా అల్పమైందని అంగీకరిస్తున్నాం. అంటే ఇలా తామర తుంపరలాగా అలా పెరుగుతూ పోతే ఇక ఎప్పటికి జీవితం? అందుకని మహాత్ములు ఏం చెప్పారంటే నీకు ఏదైనా సంకల్పం కలిగినప్పుడు విచారణ చేయి. ఇక్కడ ఈయన కూడా వ్యాసుడు కూడా విచారణ చేశాడు, ఎవరు నా కోరిక తీరుస్తారు? అప్పుడు వెంటనే అక్కడికి నారదుడు రావడం జరిగింది. ఎప్పుడైతే మనస్సు డోలాయమాన స్థితిలో ఉంటుందో అప్పుడు మనకి గురుదేవులు అరుదించుతారు. ఎవరో రామకృష్ణానంద స్వామి వారిని అడిగారట, స్వామి మంచి గురువు ఎక్కడ దొరుకుతారండి? ఒక రైల్లో పోతుంటే స్వామివారు ఇప్పట్లోలాగా కాషాయం కట్టేటువంటి వాళ్ళు మనకి అరుదుగా కనిపిస్తూ ఉండేవారు వారున్న కాలంలో. అందువల్ల కాషాయం కట్టగానే ఆయన గురుభావం కలిగి ఆయన ఒక మాట అన్నాడు, స్వామి మంచి గురువు ఎక్కడ లభ్యమవుతాడు అంటే, వెంటనే ఆయన అన్నాడు, ఎక్కడైనా మంచి గురువు లభ్యం కావాలంటే నువ్వు ముందు మంచి శిష్యుడివై ఉండాలి అన్నాడు ఆయన. నువ్వు మంచి శిష్యుడివైతే మంచి గురువు నిన్ను వెతుక్కుంటూ వస్తాడయ్యా. ఎవరు కూడా శ్రేష్టమైన పదార్థాన్ని ఎవరు వదులుకోరు. దీన్నే కుక్కుడు రత్న లాభన్యాయము అంటారు శాస్త్రంలో. ఒక కోడికి రత్నం కాలి కింద పడితే అది తన్నొచ్చుగాక, దాని విలువ తెలియదు, అందువల్ల కాలుతో తన్నేస్తుంది. మర్రా ఇంకెవరో రత్నాన్ని చూస్తారు, దాని విలువ గుర్తించగలిగిన వారి చేతులు అది పడిందనుకోండి, అది మగుతాయమానంగా భగవంతుడు యొక్క కిరీటంలో కలికితురాయిగా నిలిచేటువంటి అదృష్టాన్ని పొంది తీరుతుంది. ఇప్పుడు ఆ రత్నము, అయ్యో నేను కాలి కింద పడ్డానే, కోడి కాలి కింద, ఆ కోడి నన్ను తన్నిందే అని బాధపడదు రత్నం. రత్నానికి ఏమైనా బాధటండి? కోడి గుర్తించకపోయినంత మాత్రాన రత్నానికి ఉండే విలువ తరిగిపోతుందా? ఓ రైతు చేతిలో పడి ఇది విత్తనం కాదు అని విసిరేసినంత మాత్రాన దాని వైభవం ఏమైనా తగ్గుతుందా? దాని విలువ గుర్తించగలిగిన వారి చేతిలో పడితే అది పరమేశ్వరుడు యొక్క కిరీటంలో ఎలాగైతే మకుటాయమానంగా వెలుగుతుందో, మన జీవితం కూడా ఎవరో కాదంటేనో, ఎవరో పనికిరావంటేనో, ఎవరో నిన్ను తక్కువ వారిగా భావన చేస్తేనో నీ వైభవం తగ్గేది కాదు. గురుదేవులు నిన్ను అలా ప్రకాశింపజేస్తారు. తన కొమ్మని తానే నరుక్కుంటూ పడతావురా అని చెప్పిన వాణ్ణి, నీవే పిచ్చాడివి, నీవే మూర్ఖుడివి అని చెప్పిన కాళిదాసంతటి వాణ్ణి, ఆవిడ అమ్మ యొక్క పరమానుగ్రహంతో ఆయన కుంభావ సరస్వతి అని పేరు ఆయనకి కాళిదాసు గారికి. అంటే అర్థమేమిటి ఎక్కడ అంటే, చీర కట్టుకుంటే అమ్మవారు సరస్వతి, పంచగట్టుకుంటే కాళిదాసు గారు సరస్వతి. ఇప్పుడు తన చెట్టు కొమ్మని తానే నరుక్కున్న మూర్ఖుణ్ణి అమ్మ ఎక్కడ కూర్చోబెట్టింది? త్వమేవాహం 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 నా సంశయ. భవభూతి దండి కాళిదాసు ముగ్గురు కూర్చొని అమ్మవారిని పిలిచారు. అమ్మా, మా ముగ్గురిలో పండితుడు ఎవరో చెప్పాలి, నిర్ణయం నువ్వు చెయ్యాలి అంటే అమ్మ వెంటనే భవభూతి దండి ఇద్దరినీ పొగిడింది. కాళిదాసుని అమ్మ ఊరికే అలా వదిలేసింది. ఆయన అన్నాడు, కోహం రండే అన్నాడు ఆయన. మరి వాళ్ళిద్దరూ పండితులైతే మరి నేనెవరినే అని అడిగాడు ఆయన. అప్పుడు అమ్మ చెప్పింది, త్వమేవాహం 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 నా సంశయ. చీర కట్టుకుంటే నేను సరస్వతిని, పంచగట్టుకుంటే కాళిదాసు సరస్వతి, అందుకని పుంభావ సరస్వతి అని ఆయనకు పేరు పెట్టింది అమ్మ. కాబట్టి లోకం ఎవ్వరు మనల్ని కనికరించకపోయినా, మన వైభవాన్ని నీలో ఉండే శక్తిని గుర్తించలేకపోయినా అమ్మ గుర్తిస్తుంది. అమ్మ యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు. అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మకు నామం పెట్టారు కదా, మనకి మన అక్క అరుంధతి అక్క గారు చెప్పారు కదా, దేవకార్య సముద్యత. నువ్వు ఎంతమంది దేవతల్ని ఈ కోరికల కోసం వేడుకుంటున్నావో ఆ దేవతలకే కష్టకాలం వచ్చినప్పుడు ఆరాధించగలిగిన దైవం ఎవరున్నారో ఆవిడ ఆది పరాశక్తి. ఇప్పుడు ఆవిడొక్కని ఉపాసన చేస్తే విష్ణుశక్తి బ్రహ్మశక్తి రుద్రశక్తి మూడు శక్తులని ఉపాసన చేసినట్లే. అంటే మనకు అమ్మ చెప్పినట్టుగా మనకు మహాత్ములు చెప్పారు, ఓ చెట్టు ఎదగాలంటే కొమ్మ కొమ్మకి ఆకు ఆకుకి పుష్పానికి పుష్పానికి ప్రతి కాయకు నువ్వు పరిగట్టుకు తడపక్కర్లేదు, దాని మొదటిలో నీరు పోస్తే చాలు. ఎలాగైతే చెట్టు మొదటిలో పోసిన నీరు చెట్టంతటికీ ఉజ్జీవమై ప్రతిదానికి ఫలవంతమైన శక్తిని కలిగింపజేస్తుందో, అలాగే ఒక దేవీ ఆరాధన, అమ్మ యొక్క ఆరాధన, జగన్మాత యొక్క ఆరాధన, పరాశక్తి యొక్క ఆరాధన సర్వదేవత అనుగ్రహ శక్తితో పాటుగా అందరి దేవతలు అనుగ్రహించే శక్తిని ఆమెకే ఇవ్వగలదు. దీనిని అందరూ అంగీకరించారు, విష్ణుమూర్తి కూడా అంగీకరించారు. అందుకే ఎవరిని మీరు ఉపాసిస్తున్నారు, ఇది మనకు చాలా ఏది మనం తెలుసుకోవలసినటువంటి విషయం. ఎవరిని ఆరాధిస్తున్నారు? వ్యాసుడు అన్నారు, ఎవరిని ఆరాధించాలి? నారదుడు చెప్పాడు, నీవు అడిగిన ప్రశ్నేమే మా నాన్నగారిని అడిగాడు. మా నాన్నగారు కూడా విష్ణుమూర్తిని అడిగాడు, ఆయన ఆలోకానికి వెళితే ఆయన ధ్యానం చేస్తున్నాడు. ఎవరిని మీరు ధ్యానం చేస్తున్నారని అడిగితే అప్పుడు ఆయన గతాన్ని గురించి చెప్పారు. అందుకే మనకు భగవద్గీతలో ఒక మాట ఉంది, మాయకు వశుడైన వాడు జీవుడు, మాయాధీశుడైన వాడు దేవుడు. మాయకు వశం కావడం వలన గతాన్ని గుర్తించలేకపోతున్నావు అర్జునా అన్నాడు ఆయన. జన్మకర్మ చ మే దివ్యం యోగం యోవీతి తత్వత త్యక్తవాదేహం పునర్జన్మ నైతి మామేతి సూచన. కాబట్టి ఇక్కడ స్వామివారు చక్కగా చెప్పారు, నేను మాయకు కట్టుబడలేదు కనుక అన్ని రహస్యాలు నేను ఎరుగుదును, నువ్వు ఎరగలేకున్నావు. ఉన్నావు, అంటే గత జన్మల రహస్యాన్ని కూడా నేను ఇరుగగలను. నేను ఎలా సనాతుడినో నువ్వు కూడా అలాగే సనాతుడవి. కానీ మాయకు వశం కావడం వల్ల నువ్వు ఆ రహస్యాన్ని ఎరుగలేకున్నావు అని స్వామి చెప్పారు. అలాగే ఇక్కడ కూడా నువ్వు గతంలో మనకు జరిగిన విషయమే, కానీ నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోలేదు. అందుకనే పూర్వభివృద్ధిని కోరువారు పూర్వ వృత్తాంతమును మరువరాదు అంటారు మలయాళ స్వాముల వారు. పూర్వ వృత్తాంతం అంటే అర్థమేంటి? గత సంవత్సరం నేను గారెలు తిన్నాను, గత సంవత్సరం నేను బూరెలు తిన్నాను, పోయిన సంవత్సరం నాలుగవ రోజున ఈ ప్రసాదం పెట్టారు, ఇదే అండి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కాదు గుర్తుంచుకోవాల్సింది, పురోభివృద్ధిని కోరువారు పూర్వ వృత్తాంతమును మరువరాదు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడ మన స్థానం. మనకు చెప్పారు కదా, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్రకా పరిదేవన, అది మన స్థానం. యద్గత్వాన్ని వర్తంతే తద్ధామ పరమమ్మ, అది మనం చేరవలసిన స్థానం. ఎక్కడి నుంచి వచ్చావో ఆయన చెప్పాడు, ఎక్కడికి చేరాలో కూడా చెప్పాడు. ఏమంటే వచ్చిన స్థానం చెప్పాడు, చేరవలసిన గమ్యం చెప్పాడు. మనం చేయాల్సింది మధ్య ప్రయాణం మాత్రమే, ప్రయాణం ఒక్కటే మన చేతిలో ఉంది, రెండు విచారణ మనకు అనవసరం. ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి పెడతామో రెండు ఆయనే చెప్పాడు కనుక ఇది మనం పాటిస్తే చాలు. నువ్వు సనాతనుడివి అని స్వామి చెప్పారు, చేరవలసిన స్థానం నాదయ్యున్నది అన్నాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మగారితో చెప్పాడు, నువ్వు గుర్తించలేకపోతున్నావేమో, దానికి కూడా నేను చెప్తాను. ప్రళయ మహాసముద్రంలో 5000 సంవత్సరాల పాటు మధుకైటములతో బాహాబాహి పోరాడారు. ఈ మధుకైటములు అనేటువంటి వాళ్ళు మనకి చక్కగా చెప్పారు, ఏదైతే మనకి మలము విక్షేపము ఆవరణము మూడు దోషాల చేత మనం దైవాన్ని గుర్తించలేకపోతున్నామని. మొట్టమొదటిది మలావరణం. ఈ మలానికి ప్రతీకే మధు అనేవాడు, కైటముడు అనేవాడు. ఈ మధువు అంటే తేనె. లోకంలో ఎవరైనా తేనె కొద్దిగా వేస్తే మనకేమనిపిస్తుంది, మరి కాస్త వేస్తే బాగుండు అనిపిస్తుందా అనిపించదా? అలాగే మధు అనేవాడు అనుభవించే కొద్దీ అనుభవించాలనేటువంటి భోగాభిలాషను కలిగింపజేసేవాడెవడో వాడు మధువు. అంటే తీపి. తీపి ఏమిటి అంటే అహంకారం, నేను నాది. రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పేవారు, ఈ రెండు ఖండించడానికి నారాయణమూర్తికి రెండు అవతారాలు అవసరమైనాయట. మరి మనకెన్ని అవసరం అవుతాయో, మనకు కూడా 84 లక్షలు సరిపోతాయో సరిపోవో. నారాయణుడంతటి వాడికి రెండు అవతారాలు అవసరమయ్యాయి. ఒకటి ఏమవతారం, వరాహావతారం. రెండవది ఏమవతారం, నరసింహావతారం. ఈ రెండు అవతారాలు రావలసి వచ్చింది స్వామి. మొదటిదేమిటి, అంతా నాదే. రెండవదేమిటి, అంతా నేనే. అంతా నాది అనేటువంటి లక్షణం హిరణ్యాక్షుడి లక్షణం. వాడు అందుకే భూమినంతా చాపగా చుట్టేసి గుండ్రంగా చుట్టేసి వెళ్ళి సముద్రంలో పడేసాడు వాడు. అందుకని అంతా నాదే అనేటువంటిది ఒకటి. రెండవది అంతా నేనే. అందుకే హిరణ్యకశ్యపుడు రెండవ దాన్ని అంగీకరించడు, నేనే సర్వం, నా నామమే చెప్పాలి, నన్నే కొలవాలి, నేను తప్ప ఇంకో దైవం లేనే లేదు. ఓం హిరణ్యకశ్యపాయ నమః, వాడు లోకానికి ఉపదేశించిన మహామంత్రం. అది అనకపోతే వాడు తట్టుకోలేడు. సొంత కొడుకుని కూడా మాట అనలేదని దండనకు గురి చేయడానికి ప్రయత్నం చేశాడు. మరి మొట్టమొదటిది అంతా నాదే, దీన్ని తొలగించడానికి వచ్చింది వరాహావతారం. వరము అంటే శ్రేష్టం, అహము అంటే రోజు. వరాహము అంటే అర్థమేమిటి, మనం అనుకునే బయట చూసేటువంటి సూకరములు కాదు. వరాహం అంటే శ్రేష్టమైన రోజు. శ్రేష్టమైన రోజు ఏమిటి అంటే ఎప్పటిదాకా అంతా నాదే అని అహం కలుగుతుందంటే దాని నిజమైన యజమాని వచ్చేంత వరకు, దాని నిజమైన యజమాని వచ్చేంత వరకు అంతా నాదే. అంతా నాదే అన్నవాడెవడు, వాడు హిరణ్యాక్షుడు. అక్షి అంటే చూపు, హిరణ్యం అంటే బంగారం. కంటికి కనిపిస్తున్నంతా నాదే అనే లక్షణం కలిగిన వాడే హిరణ్యాక్షుడు. అంటే వాణ్ణి కొట్టడానికి స్వామి వరాహావతారంలో వచ్చాడు. ఆయన రానంత వరకే మీరు అంతా నాదంటాడు. ఏమంటే అద్దింటి వాడు ఏమంటాడు, ఇదంతా నాదే అని అంటాడు. యజమాని వచ్చి అక్కడ నిలబడగానే ఇది ఆయనది అంటాడు. మళ్ళీ అంతా నాదేనంటే వాడిని ఇంట్లో ఉంచాడు. ఎందుకంటే వీడి వల్ల ఎప్పుడైనా కొంపక తిప్పలు వస్తాయని ముందు ఖాళీ చేయమంటాడు. వీడు నా ముందే ఇలా చెప్తున్నాడు, కానీ వాడు ముందు ఇంకెన్ని చెప్తున్నాడు. వీడు అద్దింటికి వచ్చి ఇది అంతా నాదంటున్నాడు, రేపు నేను లేనప్పుడు, నేను ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు నాది అని చెప్పి మొత్తం అమ్మేసిన అమ్మేస్తాడు. వీడు వీడిని ఇంట్లో ఉంచకూడదు అని పంపించేస్తాడు. అసలైన యజమాని వచ్చేంత వరకే నాది అనేది ఉంటుంది. అసలైన యజమాని ఎవరు, నారాయణ. ఆయన వచ్చిన రోజే శ్రేష్టమైన రోజు. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు, చదువు చదువు, కుంభినీదము చెప్పిడి, గురుడు గురుడు, తండ్రి హరి దరిజేరమని ఏడు తండ్రి తండ్రి. చూశారా వాసన పోదు, భాగవత వాసన. దేవి భాగవతం అంటూ మొదలెట్టి భాగవతంలోకి ఎడుతుంటాం. అదే వాసన అంటే. ఏ కాబట్టి అక్కడ శ్రేష్టమైనటువంటి రోజు అన్నమాట. అది వస్తే కాదు ఇది చావదు. తర్వాత రెండవది ఏమిటి, అంతా నా నేనే, నాది అనేది మొదలు బయలుదేరుతుందండి. నాది, ఇది నాది, ఇక అడగకపోతే బాగుండు, నేనే, ఇక నాది కూడా లేదు. రెండవది ఇక నా నేనే, నాది అంటే ఇక నాకు అన్యంగా ఉంది, ఇది నేనే, అసలు మొత్తం నేనే. ఇది హిరణ్యకశ్యపుడు, వాణ్ణి చంపడానికి వచ్చింది నరసింహావతారం. ఈ రెండు పోవాలంటే నేను అవతారాలు అవసరమైతే రామకృష్ణానందీరి స్వామి వారు చెప్పేవారు, మన గారింటే కాదు, మనం చెప్పారు కదా అమ్మ ద్వితీయం అంటే ఎన్ని ఉంటాయో అని, అన్ని రెళ్ళు ఉన్నాయండి మనకి. ఒక్క రెండు తెగడానికి రెండు అవతారాలు అవసరమైతే ఇన్ని రెళ్ళు తెగడానికి ఎన్ని అవతారాలు అవసరమవుతాయో కదా. అందుకనే అక్కడ మధువు అంటే తేనె, మంచి మధురం తినే కొద్దీ తినాలనిపించి ఇంకా మానవుడికి తృప్తి లేకుండా చేసేది మధువు అనేవాడు. కైటపుడు అనేవాడు రెండవవాడు. కైటపుడు అంటే కీటక స్వభావం కలిగిన వాడు. కీటకానికి ఒక లక్షణం ఉంటుందండి. ఏమిటా లక్షణం అంటే అవసరం ఉన్నా లేకపోయినా కుట్టడం. కీటకానికి ఉండేటువంటి లక్షణం అది నాకు ఎంతవరకు నాకు దానిలో శక్తి వస్తుంది అనేది కాదు. పూర్వకాలంలో ఇత్తడి బిందెలకి రంధ్రాలు పడుతూ ఉండేవి. ఎందుకు పడుతుంటాయి, పేలు తిరుగుతూ ఉంటుందండి ఇంట్లో వృచ్చికం. ఆ వృచ్చికం తిరుగుతూ తిరుగుతూ కొండితోటి అలా కొడుతూ ఉంటుంది ప్రతి వస్తువుని. దానికి ఏమిటి ప్రయోజనం, దానికి ఏం ప్రయోజనం లేదు, కనపడదానికి కొట్టడం ప్రయోజనం అంతే. దానికి తగిలి రంధ్రాలు పడుతూ ఉంటాయి మన పాత్రలకి. అలాగే వృచ్చిక లక్షణం, కీటకు లక్షణం అంటే కీటకం యొక్క స్వభావం ఏమిటంటే తన జోలి వచ్చినా రాకపోయినా ఎదుటివాడిని కుట్టే స్వభావం కలగడం. అంటే తన వల్ల ఎవడికి ఉపయోగం కలగకపోవడం, ఎదుటివాడి హింసని తాను కోరడం, అంటే కాయకంగా వాచకంగా మానసికంగా. కొంతమంది ఉంటారండి దెబ్బ కొట్టరు, మాటలతో హింసిస్తారు. అది వాచక స్వభావం. అంటే త్రికరణములలో ఈ మూడు ఉన్నాయి, కాయకము వాచకము మానసికము. ఇంకొంతమంది ఉంటారు ఆ మాట కూడా ఎత్తి పొడుపుగా మాట్లాడి బాధపడతారు, మనస్సును మెరిపెడతారు. ఇలాంటి లక్షణం, కాయంతో చేసిన గాయం కనబడుతుంది. ఓ దెబ్బ కొట్టాం వాత రూపంలోనో ఇంకో రూపంలోనో కనబడుతుంది, కానీ మాటతో అన్న బాధ, మానసికంగా పెట్టిన బాధ అది ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. వీరే కీటకుడు అంటే. ఈ రెండు లక్షణాలతో ఇద్దరు పుట్టారు. వాళ్ళు ఎవరండి, మలమునకు స్వరూపం. మలము, విక్షేపము, ఆవరణం అనేటువంటివి మూడు. మరి విక్షేపము అంటే చాంచల్యం. తర్వాత చాంచల్యానికి ఎవరు నిదర్శనం, మహిషాసురుడు అనేటువంటి వాడు. తర్వాత మూడవ దోషం ఏమిటి, ఆవరణ అంటే భ్రమ వల్ల కలిగినటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో అదే ఆవరణ. వాడు శింభుడు, నిశింభుడు అనేటువంటి వాడు ఇద్దరు రాక్షసులు. అమ్మ వీళ్ళందరినీ దునుమాడింది. అంటే మల, విక్షేప, ఆవరణ మూడు దోషాలు తొలగించి ఉన్న వస్తువుని ఉన్నట్టుగా చూసేటువంటి జ్ఞానం రావాలంటే అమ్మ అనుగ్రహం కలగాలి. మలదోషం తొలగాల లేదా, విక్షేప దోషం తొలగాల లేదా, ఆవరణం తొలగాల లేదా, ఈ మూడు తొలగితేనే ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా కలిగేటువంటి ఆ జ్ఞానమును అందించేది అమ్మ. అందుకనే శివజ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారి నామాలు. శివజ్ఞానము అంటే అర్థమేమిటి, మంగళప్రదమైన జ్ఞానం. లోకంలో అన్ని జ్ఞానాలు కాదండి, ఎదుటివాడి పెన్ను వాడికి తెలియకుండా కొట్టేసేంత పెద్ద జ్ఞానం ఉంటుంది అంటే ఇది జ్ఞానమా, అది అజ్ఞానానికి పరాకాష్ట. జ్ఞానము అంటే మంగళప్రదమైనటువంటి దాన్ని తెలుసుకోవడం. అన్నీ తెలుసుకోవడం జ్ఞానం కిందికి రాదు, మంగళప్రదమైనది తెలుసుకోవడం. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది లేదో దాన్ని తెలుసుకోవడం జ్ఞానం. అందుకని ఇక్కడ పరమాత్మ మనకి అమ్మవారి యొక్క రూపంలో ముందు మలదోషాన్ని తొలగిస్తాడు. మలం దేని వల్ల ఏర్పడుతుంది అంటే మనకున్నటువంటి ఇంద్రియాల వల్ల, అన్నింటి వల్ల పుట్టేది మలమే. చెవుల వల్ల కలిగేటువంటిది మలం, ముక్కు వల్ల కలిగేది, కంటి వల్ల కలిగేది, నోరు వల్ల కలిగేది, పాయుపస్థల ద్వారా కలిగేటువంటి మలానికి అంతే ఉండదు. ఇప్పుడు వీటి వల్ల కలిగేటువంటి మలాన్ని రోజు తొలగించుకుంటూ ఉండాలి మానవుడు. అలాగే మనకు తెలియకుండా మన లోపల ఆవరించే మలాన్ని కూడా రోజు తొలగించుకోవాలి. అంటే రోజు తొలగించుకుంటేనే ఆ ఉన్నటువంటి వస్తువు పరిశుద్ధమవుతుంది. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఇద్దరు అమ్మగారులు కలిసి టీ గిన్నెలు కొనుక్కోవడానికి స్టీల్ షాప్కి వెళ్ళారు. ఒక ఆవిడ ఈవిడ ఇద్దరు ఒకే రకమైన గిన్నె తెచ్చుకున్నారు. ఒక ఆవిడ ఏం చేసింది, రెండు ఆవిడ ఇంటికి వెళ్ళింది ఒక రోజున, ఉండండి వదిన గారు టీ పెట్టిస్తాను అని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళితే వాళ్ళ గిన్నె బాగా తడతలా మెరిసి తోమడం లేదన్నమాట. తోమడం లేకపోతే గిన్నె ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. అలాగే ఒక పాత్రకు ఉండేటువంటి లోపలుండేటువంటి చిట్టే ఒకరోజు తోమకపోతే అది ఎలా మురికి పట్టి మనకి దారుణంగా కనబడుతుందో, అలాగే మనల్ని కూడా రోజు ఈ పాత్ర ఎలాగైతే చూస్తున్నామో అలాగే చూసుకుంటూ ఉండాలి. దానికి కారణం ఏమిటి? మలదోషం. ఆ మలదోషానికి కారణమే ఈ మధుకైటబులు అనేవాళ్ళు. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? విష్ణుమూర్తి యొక్క గులిమిలో నుంచి వచ్చారు. అంటే గులిమిలో నుంచి వచ్చారంటే అర్థమేమిటి? విష్ణుమూర్తి యొక్క చెవి అంటే అర్థమేమిటండి? వేదం. త్రైగుణ్య విషయ వేద అని త్రైగుణ్యోపవార్జున మనకు భగవద్గీతలో స్వామి చెప్తారు. మూడు గుణాలు. ఈ మూడు గుణాలు మనం జాగ్రత్తగా మానవుడికి మలాన్ని ఏర్పరుస్తున్నాయి. మూడు గుణాలు కూడా బాబుజీ మహారాజ్ వారు చెప్పినట్టుగా సత్వగుణం అనేటువంటిది ఓ గాజు పాత్ర అడ్డం లాంటిదైతే, ఒక రజోగుణం అనేది ఒక చిల్లులున్నటువంటి రంధ్రం పెట్టిన దానికి ఎలా తర్కాణమో, మూడవది ఇనప మూకుడు బోర్లిస్తే లోపల దీపం వెలుగుతుందో లేదో ఎలా తెలియకుండా అడ్డుపడి ఉంటుందో అది తమో గుణం. చిల్లుల పాత్రతో కూడిన దానిలో బయటికి కనబడుతూ ఉన్నది అనే ఉనికిని అస్పష్టంగా కనిపింపజేస్తూ ఉండేదేదో అది రజోగుణం. అలాగే సత్వగుణం దూరంగా ఉన్నవాడికి అడ్డు లేనట్టు కనబడుతోంది, కానీ దాన్ని కూడా దాటితే ఉన్నది అసలైనటువంటి వెలుగు. కాబట్టి మూడింటినీ కూడా మనం చక్కగా దాటగలగాలి. మళ్ళీ సత్వగుణం కూడా అక్కడ బంధకరమే. ఆ సత్వగుణమే జడబరతోని సంసారంలో పడేసింది. సత్వగుణమే మంచి గుణమే. ఏమంటే బయట పడేయటం ముఖ్యం కాదు, బయట పడడం తప్పని లేదు భాగవతం. నేను లేకపోతే ఇదేమైపోతుందనే తెచ్చిపెట్టుకోవడమే బంధనం అక్కడ. నేను లేకపోతే ఏమైపోతుంది? లేడిని బయట పడేయడం తప్పు కాదండి, ఆ లేడిని వెంట తెచ్చుకోవడం తప్పు. బయట పడేయడం వరకు ఓకే, అది ఒక వరకు మనకి సత్వగుణంలో ఉత్కృష్టమైనటువంటిది. కానీ దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. దాన్ని బయట పడేయాలే, కానీ దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. ఇంటికి తెచ్చుకున్నా పర్వాలేదండి, మనసులోకి తెచ్చుకోకూడదు, అది ఇంకా ప్రమాదం. ఇంటికి తెచ్చుకున్నాడు, పోనీ ఇంటికి తెచ్చుకుందాన్ని వదిలేసినాడా? అది ఒళ్ళు నాకకపోతే ఏదో లాగుండేది. ఇంట్లో చూడండి, కుక్కలు పెంచుకుంటారు, అది వచ్చి కాలు నాకకపోతే కొంతమందికి తోచలు. ఈరోజు రాలేదే, నా మీద కాలెట్టలేదే, నాకు నాలుకెట్టి నా కాలుని ముద్దెట్టలేదే అని అనిపిస్తూ ఉంటుంది కుక్కలు పెంచుకునేవారికి. ఇది కూడా కానీ ఎంత కలిగేటువంటి బంధనమే. అది ఇంట్లో ఉంటే ప్రమాదం లేదు, ఒంట్లోకి వస్తే ప్రమాదం, మనసులోకి వచ్చేసింది. పూజ చేస్తున్నా కానీ ఆయన దానికోసం వెతుక్కునేవాడు, మంత్రం అందేడి కోసం చూసుకునేవాడు. అది ఏమైనా అయిపోయిందేమో, పోని గుర్తొచ్చింది అంతటి తాగాడా, బయటికి పోతే ఎప్పులైనా చంపిందేమో, మళ్ళీ ఇంటికి రాదేమో, దాని మీద వెంకటేసుకుని అన్నం మానేసేవాడు. అది వచ్చిందాక ఎదురు చూసేవాడు. ఇవన్నీ ఏంటది? ఇంటిలోకి రావడం కూడా బంధనం కాదు సుమా, మనస్సులోకి రావడం బంధనమే. ఆ మనస్సులోకి రావడంతో పాటుగా దాని గురించి విచారణ చేశాడు. ఇదే మనకి అమ్మ చెప్పారు చాలా మార్లు, మన విచారణ. విచారణలో కూడా అమలమైన విచారణ, విమలమైన విచారణ వేరు, మన విచారణ వేరు. ఒక పదార్థాన్ని మనం విడుతూ విడుతూ దారిలో పొరపాటును కాలు పెట్టాం, ఏదో మనకి తగలకూడని తగిలింది అని మనకు తెలుస్తోంది, దాని గురించి విచారణ అనవసరం. ఇదేమిటి, ఎందుకు వచ్చింది అనే విచారణ అనవసరం. మనమేం చేయాలి? దాన్ని వెంటనే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప దాని గురించి విచారణ చేయకూడదు. విచారణ అని చెప్పారు కదా అని అమ్మ విచారణ చేయమన్నారు మన సత్సంగంలో, కాబట్టి ఇదేంటో తెలుసుకోవాలి అని అక్కడ ఆ విచారణ అనేది మాత్రం చేయకూడదు. జగద్విచారణ, జగన్నాథ విచారణ, జగత్తుని విచారణ చేయాలి. ఎలా చేయాలి? జగన్నాథుని పరంగా చేయాలి. పువ్వుని చూడాలి, పరిమళం ఎవరు, దీనికి రంగెవరు, ఈ శుభకు కారణం ఎవరు, ఇలా పరిమళించడానికి కారణం ఏది, ఏ భగవంతుడు దీనిలో ఉండి ఇంత పరిమళాన్ని దీని లోపల కూరాడు, ఒకసారి ఆలోచించాలి కదా. ఇది జగత్తులో విచారణ జగన్నాథుడి వైపుగా సాగటం. ఇలా చేయగలిగితే అది మనకి మంచి మార్గం. అలాగే ఇక్కడ కూడా విష్ణుమూర్తి యొక్క చెవులలో నుంచి పుట్టినటువంటి వాళ్ళే ఈ మధుకైటములు అనేటువంటి వాళ్ళు. ఇది నేను 5000 సంవత్సరాలు పాడుకోరాడేదండి, 5000 సంవత్సరాలు. మరి మనం నారాయణుడు ఎన్ని వాళ్ళు పోరాడితే, ఎన్ని సంవత్సరాలు పోరాడితే, మరి మనలాంటి వాడికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు అంటే, వెంటనే పరాత్పరమైనటువంటి ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి స్వరూపం యొక్క పరమానుగ్రహం వల్ల నేను దాన్ని సంహరించగలిగాను. నా అవతారాలన్నింటికీ కూడా అదే కారణం. నా ప్రమేయం ఏదీ లేదు సుమా, పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు. మత్స్యావతారం, వరాహావతారం నేను జన్మించలేదు. లక్ష్మీదేవితో విహారాన్ని నేను వదులుకోలేదు. చల్లని మెత్తని శేషశయ్యని వదులుకొని పక్షిముప్పు పైన కూర్చొని యుద్ధం చేయలేదు. చతుర్ముఖ, ఒకప్పుడు వింటి నారికి తెగి నా శిరస్సు ఎటో ఎగిరి పడిపోయింది. అప్పుడు నువ్వే కదా గుర్రపుత్తగా తెచ్చి శిల్పి వరుడితో కలిసి అతికించావు. అప్పటి నుంచి నన్ను హయగ్రీవుడు అన్నారు అని ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. వేషజాలెందుకు? నన్ను నువ్వు ఎరుగుదువు కదా, స్వతంత్రుణ్ణి కాదు నేను, శక్తి పరాధీనుణ్ణి అని విష్ణుమూర్తి సమాధానం చెప్తే, వ్యాసమహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశాడు, అందుచేత నీవు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవీ పాద పద్మాలని ధ్యానం చేయి, నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేటప్పటికీ వ్యాసుడు కుదుట పడ్డాడు. మేరు శిఖర పర్వతం మీద నిశ్చలంగా తపస్సు కూర్చున్నాడు. అలాగే సూతుడు చెప్పినటువంటి ఈ వ్యాస నారద సంభాషణని శ్రద్ధగా వింటున్న మునులకి మరొక సందేహం కలిగింది. సర్వకారణుడు జగన్నాథుడు కదా, మరి ఆ నారాయణమూర్తి తల తగిపడడం ఏమిటి, గుర్రపు తలను తెచ్చి అతికించడం ఏమిటి, ఆ హయగ్రీవుడు అలా కావడం ఏమిటి, ఇలా చెప్పమని దానికి కారణాన్ని సూత మహర్షుల వారిని శౌనకాది ఋషులు అడిగారు. మహామునులారా, పరమ తేజస్వి దేవదేవుడైనటువంటి విష్ణుమూర్తి ఆయన జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెప్తున్నాను, వినండి. ఒకనొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేశాడు. దాంతో బాగా అలసిపోయాడు. అందుకే మహాత్ములు చెప్పేది ఏమిటంటే, కురుక్షేత్రమైన 18 రోజుల్లో ముగిసిందేమో కానీ మన జీవిత యుద్ధం చచ్చిందాగా జరుగుతూనే ఉంటుంది లోపల. దానికి 18 రోజులకు ముగింపు ఉంది మహాభారతంలో. రామరావణ యుద్ధానికి ముగింపు ఉంది. దానికి కూడా మనకి రావణాసురుడు చనిపోవడంతో మన కథ ముగుస్తుంది. కానీ మనలో అహంకార మమకారాలు చచ్చేంత వరకు శరీరాలు మారుతూ ఉంటాయి, కానీ యుద్ధం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. వాడు అసలైన వాడు చచ్చేంత వరకు కథ సాగుతూనే ఉంటుంది. అందుకని కథ ఎక్కడికి చేరాలి, కంచికి చేరాలి. కథ కంచికి, మనం ఇంటికి కదా. కథ కంచికి, మా గురుగారు చెప్పేవారు కంచిలో ఉంది పృథ్వీలింగం. కంచిలో ఏముంది, పృథ్వీలింగం. అంటే మన కథ ఎక్కడికి చేరేంత వరకు, పృథ్వీలోకి వెళ్ళేంత వరకు మనం మన ఇంటికి వెళ్ళాలి. పృథ్వీలో చేరబోయే లోపల మనం మన ఇల్లు ఏది, ఈశ్వర సన్నిధానం, నారాయణమూర్తి యొక్క సన్నిధానం, భగవత్ సన్నిధానం, దానికి చేరేంత వరకు. ఎప్పటికైనా నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోకపోయినా కథ కంచికి చేరాల్సిందే. ఎవరికైనా చనిపోవడం నాకు ఇష్టం లేదని బిర్ర బిగుసుకొని మంచం పట్టుకున్నాడు అనుకోండి, చావకుండా ఉంటాడా, చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయిన తర్వాత పృథ్వీలో తీసుకెళ్లకుండా ఉంటారా, పృథ్వీలో కలిపేస్తారు. అంటే కథ కంచికి వెళ్ళిపోతుంది. కథ కంచికి చేరే లోపు మనం ఇంటికి చేరాలి. అంటే పృథ్వీలో పంచభూతాలకు ఈ దేహాన్ని అప్పచెప్పే లోపల మనం మన నిజస్థానానికి చేరాలి. ఏమిటి మన నిజస్థానం? యద్గత్వాన్ని వర్తంతే తద్ధామ పరమమ్మ, అది నాదై ఉన్నది అని పరమాత్మ చెప్పాడు. ఆ స్థానానికి మనం చేరాలి. అలాగే ఇక్కడ ఈయన కూడా 10,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. విష్ణుమూర్తి ఎక్కుపెట్టినటువంటి ధనస్సుని అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి ఈ పైకొనకు గడ్డాన్ని ఆంచిపెట్టి శరీర భారం అంతా కూడా ధనస్సు పైన మోపి అలాగే విశ్రమించాడు. మనవాడు చెప్తారు, ఆకలి నుంచి ఎరగదు నిద్ర, సుఖం ఎరగదు. ఏమండి, మనసులో ఆలోచన పట్టింది అనుకోండి, 100,000 రూపాయల పరుపు మిమ్మల్ని పడుకోబెడుతుందా? పోనీ 2,00,000 రూపాయలు ఏసీ గది మిమ్మల్ని పడుకోబెడుతుందా? 100,000 రూపాయల మంచము పడుకోబెట్టలేదు, 2,00,000 రూపాయల ఏసీ పడుకోబెట్టలేదు. ఏది కారణం మీకు నిద్ర పట్టకపోవడానికంటే లోన ఆలోచన. విదురుణ్ణి అడుగుతాడు ధృతరాష్ట్ర మహారాజు, నాకు చక్కని సౌఖ్యం అనుభవించే ఇంత రాజమహల్ ఉంది, ఇంతమంది సేవకులు ఉన్నారు, ఇన్ని వింజామర సేవలున్నాయి, నాకు కావలసింది అందించే ఇంతమంది పరివార జనం ఉన్నారు, నిద్ర పట్టడం లేదు, కారణమేమిటి? విదురుడు చెప్పాడు, ఎవడైనా బలవంతుడితో విరోధం పెట్టుకున్నావా? ఎప్పుడైనా విరోధం బలవంతుడితో పెట్టుకున్నప్పుడు వాడు ఎప్పుడొచ్చి ఆదమర్చుకున్నప్పుడు తనని కొడతాడేమోననే భయం కలిగిన వాడికి నిద్రపట్టరు. ఇంకోటి, నీవంటే ఇష్టం లేనివాడు నిన్ను మించి ఎదుగుతున్నాడా? నీవంటే ఇష్టం లేనివాడు నిన్ను మించి ఎదుగుతున్నాడా? దుర్యోధనుడు ఎదిగితే ఆనందమే, ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు ఎదిగాడు అనుకోండి ఆనందమే, కానీ ధర్మరాజు ఎదిగితే ఓర్చుకోలేడు. ఎందుకని అంటే తనంటే ఇష్టం లేదు, తనకు మించి ఎదుగుతున్నాడు, వారి ఎదుగుదలని నిద్ర లేకపోవడానికి కారణం. ఇంకోటి, ఎక్కడైనా ఒక కాముకత కలిగినవాడు, ఏ వస్తువు మీదైనా కామ్యం కలిగినవాడు, ఇలాంటి లక్షణం కలిగిన వాడికి నిద్ర పట్టదు. ఇంకోటి, ఒక వ్యక్తి దగ్గర ఉన్నతమైన ఆ సంపద ఆ వ్యక్తికి తెలియకుండా దోచుకొని వచ్చి బలవంతాన తనపరం చేసుకున్నటువంటి వాడికి యథార్థమైన యజమాని ఎప్పుడొచ్చి తన వస్తువుని పట్టుకెడతాడనే భయం కలిగిన వాడికి నిద్రపడ్డదు. వీటిలో నీకు ఏది చేరిందో చెప్పు, నిద్ర లేకపోవడానికి నేను కారణం చెప్తానన్నాడు. ఇన్ని లక్షణాలు అబ్బాయి గారు పుష్కలంగా ఉన్నాయి ధృతరాష్ట్రుడు, అందుకనే వాడికి నిద్రపట్టలేదు. ఇవన్నీ కూడా మానసికంగా తెలుసును ధృతరాష్ట్రుడికి, కానీ అంగీకరించలేదు. కానీ ఒక్కటే అండి, ఎవరు అంగీకరించినా అంగీకరించకలేకపోయినా ఆంతరంగికంగా ఉన్న ఈశ్వరుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, తన తప్పుని తాను గుర్తు చేస్తూనే ఉంటాడు. నీ తప్పును ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నోనున్న పరమేశ్వరుడు మాత్రం ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము. అందుకే విదురుడు మొదలు పెట్టగానే నోరు మూయి అని అనలేదండి ధృతరాష్ట్రుడు. సత్యం ఎవరు చెప్పినా నోరు మూసుకొని వినాల్సిందే. అందుకే ప్రహ్లాదుడు మొదలు పెడితే ఇన్ని పద్యాలు చెప్పాడు భాగవతం. ఏమంటే ప్రహ్లాదుడు మొట్టమొదట్లో మొదలెట్టగానే నువ్వు విష్ణు స్మరణ చేస్తున్నావు నోరు మూయిరా అని ఎందుకనలేకపోయాడు హిరణ్యకశ్యపుడు? నోటితో కాదంటూనే మనస్సుతో అవునని అంగీకరిస్తున్నాడు హిరణ్యకశ్యపుడు. మనస్సు అంగీకరిస్తుంది కాబట్టి ప్రహ్లాదుడి బోధన విన్నాడు. నువ్వు పైకి దిగిది కాదు అని నువ్వు వితండవాదానికి వచ్చి నువ్వు కాదనొచ్చుగాక, కానీ నీ లోపలున్న ఈశ్వరుడు ఎప్పుడూ సత్యాన్నే చెప్తాడు, సత్యాన్ని అంగీకరిస్తూనే ఉంటాడు. అందుకే ఎల్ల శరీరధారులకని మొదలెట్టి సంసార జీమూత సంగంబు విచ్చునే ఇన్ని పద్యాలండి భాగవతంలో. అన్నింటినీ విన్నాడు. ఎప్పుడైతే ప్రహ్లాదుని హీలా తోశాడో అప్పుడేమైపోయింది, లింక్ తెగింది, లైట్ పోయింది, వైర్ కలిసినంత వరకే ప్రకాశం. ఆ రెండు వైర్లలో ఒక వైర్ విడిపడిపోయింది అనుకోండి, ప్రకాశం అందుతుందా లైట్కి? అందదు. ఎప్పటి వరకు ప్రహ్లాదుడితో శరీర సాంగత్యం కలిగి తొడమేలు కూర్చోబెట్టుకుని హిరణ్యకశ్యపుడు వినడానికి ఉద్యుక్తుడయ్యాడో ఆ స్పర్శ కలిగినంత వరకు, ఆ స్పర్శ కలిగినంత వరకు యథార్థాన్ని అంగీకరించాడు హిరణ్యకశ్యపుడు. ఎప్పుడైతే ప్రహ్లాదుడి తోశవతన పడేశాడో అప్పుడు వచ్చి రాక్షసుడు కూర్చున్నాడు. వాడు ఎదురు చూస్తూ ఉంటాడు, వీడు ఎప్పుడు భాగవత సాంగత్యం వదిలిపెడతాడని నేను వెళ్ళి వాడు పట్టుకుందాం పట్టుకుందాం పట్టుకుందామని వాడు కాచు కూర్చుంటాడు. భాగవత సంస్పర్శ ఎప్పుడు పొందలేదో అప్పుడు మళ్ళీ వచ్చి హిరణ్యకశ్యపుడిలో దుర్మార్గుడు కూర్చున్నాడు. కాబట్టి అక్కడ 10,000 ఏళ్ల పాటు ఆయన శ్రమ చేశాడు. అంత ఆయన లాగా నిద్రపోయాడు. ఎవరికి విష్ణుమూర్తి? ఆ నిద్ర ఆవరించడానికి కారణమేమిటి? యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఏమంటాడు? రాత్రి ఏం తిన్నావు? నిద్ర బాగా పడుతుందా? నిద్ర పట్టకపోవడమే నీ రాగా నీ రోగానికి ఒక కారణం కూడా. నిద్ర బాగా పడుతుందా అని అడుగుతారు డాక్టర్ గారు. ఏమండి, నా నిద్రకు దానికి సంబంధం ఏంటంటే ఉంది బాబు, ఆ నిద్ర పట్టకపోతేనే కొన్ని రోగాలు మానవుడి శరీరాన్ని చేరతాయి కనుక నిద్ర బాగా పడుతుందా? అంటే తల్లి ఎన్ని రూపాలలో ఉండి మనకి కలిగింపజేస్తుంది, మన శరీరాన్ని సంరక్షణ చేస్తోందమ్మా, ఆకలిస్తోందా అని అడుగుతారండి డాక్టర్ గారు. సమయానికి ఆకలిస్తుందా? క్షుధారూపేణ సంస్థిత, నీకు ఆకలిస్తుందా అని అడుగుతాడు. ఆకలి మందగిస్తుంది అంటే అర్థమేమిటి? నీలో రోగం పోయింది అంటే అమ్మ ఆకలి రూపంలో ఉండి నీ శరీరాన్ని సంరక్షణ చేస్తోంది, నిద్ర రూపంలో ఉండి కావలసిన విశ్రాంతిని కలిగింపజేసి మరలా మరుసటి రోజు రెట్టింపు ఉత్సాహంతోనూ పనిచేయడానికి కావలసిన శక్తిని ఆ నిద్ర రూపంలో విశ్రాంతిని కలిగింపజేసి మరలా మరుసటి రోజు అదే ఉత్సాహంతో పనిచేసేలాగా నీకు సహకరిస్తోంది అమ్మ. ఎన్ని చేస్తోందండి అమ్మ? చెయ్యని పనే ఉంది గనక. అందుకనే ఆవిడ మాతృరూపేణ సంస్థిత. తల్లి పిల్లాడికి ఏ విధంగా వాడి శరీరానికి యోగ్యమైన వస్తువు, వాడు బలవంతాన నోటిని గట్టిగా బిగించిన వాడిని ఒక చిటుక వేసి మరీ నోరు తెరిపించి ఆ ఔషధాన్ని వాడి నోటికి చేరవేసి వాడి రోగాన్ని మార్పుతుందో అమ్మ కూడా అలాగే మనందరికీ ఔషధ సేవన చేయిస్తోంది, అమృత పానము చేయిస్తోంది తల్లి. అది మనకు అందించేటువంటి ఆనందం. పిల్లాడికి తెలియదు ఔషధం మింగినందువల్ల తనలో రోగం తగ్గుతుందని పిల్లాడికి తెలియదు, కానీ అమ్మ ఏం చేస్తుంది? బలవంతాన వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఒక చిటికి కూడా వేస్తుందండి బుగ్గ మీద. వాడు చాలా గట్టికుడు, బాగా గట్టిగా పెదాలన్నీ మూసేస్తాడు. తల్లి ఒక చిటుకు వేసి వాడు నోరు తెరవగానే ఈ రెండు వేళ్ళని పైదవడకి కింద దవడకి పెట్టి వెడల్పు చేస్తుంది తల్లి. వెంటనే చక్కగా ఔషధం తెచ్చి ఆ ఉక్కు గిన్నె ఏదైతే ఉన్నదో ఆ ఉక్కు గిన్నె తెచ్చి వాళ్ళు పోషిస్తుంది. మళ్ళీ ఒకవేళ వాడు తూర్ని బయట బుడగలు ముత్తే ఇంకో దెబ్బేసి మింగేట్టు చేస్తుంది. కారణమేంటి? ఇది వాడికి బాధ. వాడెంత బాధపడుతున్నాడో ఆవిడ హృదయం అంతకంటే బాధపడుతుంది. కానీ ఆ బాధ వెనుకాల ఆవిడ పొందే ఆనందం ఏమిటంటే, వీడి ఔషధం సేవన చేస్తేనే వీడి రోగం తగ్గుతుంది, బలవంతానైన ఔషధం చేయిస్తుంది మమ్మ, అమ్మ అమృతపానం చేయిస్తుంది. 7:30కి ఆవిడకి ఏమిటండి పని రావడానికి? మనందరికీ ఇదిగో ఏడు రాక అమరాకపోతే వస్తావా, నేనే రాను నేను చెప్పారు కదా ఏడున్నరకు మా వాడు రాడని. ఎందుకంటే అది కూడా మనందరి చేత చేయించే ఔషధ సేవన, ఇది అమృతపానం. అంటే మనందరికీ మనకు ఆసక్తి ఉన్నా ఆసక్తి కలగకపోయినా అక్కడ వచ్చి కూర్చుంటున్నామంటే అమ్మ చిటిక వేసి మన చేత త్రాగిస్తోంది. తెలియదు మనకి ఇది ఇందులో ఇంత ఆనందం ఉంది, ఇది ఇది మనకు రాబోయేటువంటి జబ్బు రాకుండా మనకి ఔషధాలన్నీ సిద్ధం చేసి పెడుతోందండి. తల్లి తండ్రితో చెప్తుంది, ఏమండి జ్వరంబంధం అయిపోయింది పిల్లాడికి, వెంటనే తీసుకురండి, వాడు సాయంత్రం కట్టే రాదు కాబట్టి మీరు తప్పకుండా తీసుకురండి, దగ్గుమందు రెండు రోజులే వస్తుంది, మీరు వెళ్ళి తీసుకురండి. తల్లి హెచ్చరిక చేస్తుంది తండ్రికి. తండ్రి బాధ్యత ఏమిటి? ఆ తల్లి చెప్పింది చేరుస్తూ ఉంటాడు ఆయన. మరి ఔషధ సేవన ఎవరి పని? ఇదిగో అమ్మ పని. తెచ్చిచ్చేవాడేమో నారాయణమూర్తి పరమేశ్వరుడు, కానీ పరమేశ్వరుడికి కావాలన్నా అందించేది అమ్మే. అందుకే కపాలం పట్టుకి ఇలా నిలబడతాడు, అమ్మ కరిటి పట్టుకుని ఇలా వడ్డిస్తుంది. శివజ్ఞాన ప్రదాయిని అమ్మ, శివతత్వాన్ని శివుడికే బోధించగలిగినటువంటి గొప్ప తల్లి అండి అమ్మ. పార్వతీ అమ్మవారు తక్కువ కాదావిడే, శివుడి తత్వాన్ని శివుడికే బోధించింది ఆవిడ. వివాహ సమయంలో మేనకా హిమవత్ పుత్రికల ఆవిడ ఆవిర్భావం జరిగినప్పుడు ఊ మా అని పిలిచారు ఆవిడ్ని. ఊ అంటే తపస్సు, మా అంటే వద్దు, తపస్సు వద్దమ్మా, అలాంటి వాడి కోసమా తపస్సు చేయడం, వద్దొద్దు అంటే కాదు, మీరు ఏదైతే ఊ మా అన్నారో ఆ పేరుతోనే నేను వెళ్తాను. ఊ మా అనే పేరుతో వెళ్ళింది ఆవిడ. వెళ్ళి అక్కడ అంచనంగా తపస్సు చేస్తుంటే శరీరం గౌరవర్ణం కలిగింది అయ్యింది, ఎండకు ఎండుతోంది, వానకు తడుస్తోంది. ఓ శరీరము బాగా ఈ ఎండు మీరు చూశారో లేదో, వరి కంకులు బాగా విచ్చుకొని ఇలా వేలాడబడ్డప్పుడు ఆ వరి పైరుకి ఒక అందమైన రంగు వస్తుందండి, వర్ణం ఒక సువర్ణం కంటే కూడా మనం చెప్పడానికి వీల్లేదు, చాలా అందంగా కనిపిస్తుంది గౌరవర్ణం. ఆ గౌరవర్ణంతో ఉందండి అమ్మ, అందుకని గౌరీ అయింది ఆవిడ. మరి తపచ్చేసే సమయంలో పర్ణము అంటే ఆకులు, ఆకులు కూడా తీసుకోకుండా తపచ్చేసింది కాబట్టి అపర్ణ అయింది ఆవిడ. ఆ అంటే లేదు తీసుకోలేదు, పర్ణము అంటే ఆకులు, ఆకులు కూడా తీసుకోకుండా తపచ్చేసింది. ఇంత తపచ్చేస్తుంటే ఏమండి పరమేశ్వరుడు తనంత తానుగా తన బయోడేటా పట్టుకొచ్చాడు. ఇది పెళ్లిళ్ల పేర చూపించే డూప్లికేట్ బయోడేటా కాదండి. అబ్బాయి 50,000 ఉద్యోగం చేస్తున్నాడంటే 10,000 వచ్చినా నమస్కారం, జీవితం బాగుపడ్డట్టే. ఇది పెళ్లిళ్ల పేర అని చెప్పే బయోడేటా, కానీ పరమేశ్వరుడు తన బయోడేటాని తానే పట్టుకొని తాను చెప్పకుండా అమ్మవారి ముఖస్తుగా చెప్పించాడండి. అది గొప్ప శివపార్వతుల కళ్యాణంలో ఆది దంపతులుగా దాంపత్యం నిలబడిందంటే కారణం ఇద్దరి మధ్య రహస్యం లేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇది నిలబెట్టింది. పరమేశ్వరుడే చెప్పాడు, ఏమ్మా వెండి కొండ మీద వెండి కొండలో ఉంటానంటాడు కానీ ఎప్పుడు మంచులో ఉంటాడమ్మా, భూత ప్రేతాలతో తిరుగుతూ ఉంటాడమ్మా, అదేం చిత్రమో, శ్మశానంలో బూడిద ఒంటికి పూసుకుంటాడమ్మా, కపానంలో తింటాడమ్మా, భూత ప్రేత గణాల పరివేష్టితుడై నిరంతరం సంచరిస్తూ ఉంటాడమ్మా, అలాంటి వాడిని వివాహం చేసుకునేదని తన తత్వాన్ని తానే అమ్మకు చెప్తే అమ్మ శివతత్వాన్ని శివుడికి చెప్పింది. ఇప్పుడు అమ్మ ఎవరండి? శివుడికే శివతత్వాన్ని బోధించినటువంటి అమర గురుస్వరూపిణి అమ్మ. అటువంటి గురుతత్వం, శివుడంటే గురువు అంటున్నాం కదా, ఆ గురువుకే గురుతత్వాన్ని బోధించింది అమ్మ. అందుకని ఆవిడ అన్నపూర్ణగా నిలబడింది. అన్నపూర్ణగా నిలబడడం అంటే ఆయన పట్టినటువంటి పాత్ర మీరనుకునే భిక్ష పాత్ర కాదు. ఏమిటా పాత్ర అంటే జ్ఞానము నిలబడడానికి యోగ్యమైన పాత్రగా నిలబడ్డాడు స్వామి. రంధ్రం కలిగిన దానిలో పాలు పోస్తే నిలబడతాయా? రంధ్రం లేకుండా పాత్ర ఉండాలి. అంటే తాను అర్హత కలిగి నిలబడ్డాడు అమ్మవారి ముందర. అమ్మ అంతకంటే ఆనందంగా పాత్రలో పదార్థాన్ని వడ్డిస్తుంది. అంటే పాత్ర శుద్ధమైతే పదార్థం నిలబడుతోంది. అంటే మనందరికీ జ్ఞానప్రదాయిని అమ్మ. శివుడికే జ్ఞానాన్ని ప్రసాదించిన తల్లి మనందరికీ ప్రసాదించదా? అలా అన్నపూర్ణమ్మగా నిలబడి ఆవిడ లాలిస్తోంది బిడ్డని. అలాగే ఇక్కడ కూడా ఈ అమ్మవారు చక్కగా నిద్ర రూపంలో ఆవహించిందండి విష్ణుమూర్తి. ఆ ఇలాగా ఆ ఏది ధనస్సుని ఇలా పైకి ఇలాగా నొక్కిపట్టి నిద్రపోయాడు. ఆ ఇలాగోలాగా దైవయోగం వల్ల నిద్ర పట్టేసింది, గాఢ నిద్ర. చాలా కాలం గడిచింది, ఇంతలోకి ఏదో యజ్ఞం చెయ్యాలని తలపెట్టాడు దేవతలు. ఈ బ్రహ్మని శివుణ్ణి తీసుకొని విష్ణులోకానికి వెళ్ళాడు. యజ్ఞో వై విష్ణు మనకు మంత్రాలు చెప్పారు కదా, అందుకని ఆ యజ్ఞ స్వరూపము నారాయణుడు యజ్ఞ ప్రభు కదా, ఇది దేవకార్యార్థం చేస్తున్నటువంటి యజ్ఞం కనుక జగన్నాథుడి అనుమతి తీసుకుని మనం ప్రారంభం చేద్దాం అని పెడితే తీరా విష్ణుమూర్తికి
అన్నారు. స్వామి లేవలేదు, నిద్ర లేపడం ఎలాగా అని ఉపాయం ఆలోచిస్తే నిద్రాభంగం చేయకూడదు కదా, నిద్రాభంగం చేయడం కూడా పాపమే. కాబట్టి అలాగని చెప్పి కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు మనకంటారు, హఠాత్తుగా నిద్రపోతున్న వ్యక్తిని లేపకూడదు అని. అలాగే నిద్ర లేచిన వ్యక్తికి ఉన్నట్టు ఉండి ఉదాటుగా ఒక విషయం అది వెంటనే చెప్పేయకూడదు. కాస్త తనుండేటువంటి ఆ ప్రపంచం వేరుగా ఉంటుంది. ఒకసారి బయట ప్రపంచంలోకి వస్తే తాను ఎక్కడున్నాడో తానే వెతుక్కుంటాడు. కారణం ఏంటంటే అంతవరకు స్వప్నానుభవం కలిగిన ప్రపంచాన్ని యథార్థంగా భావించి దానిలో నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా ఒక ఇంట్లో ఉండి ఇంకొక ఇంట్లోకి చేరిన పిల్లాడు ఏమండి మన ఇంట్లో నిద్రపోతాడు, కారులో తీసుకెళ్లి తాతయ్య అమ్మమ్మ గారి ఇంట్లో వదిలిపెడతాం. ఒకసారి వాడు రూమ్ వాడు పరీక్షగా చూసుకొని భయపడిపోతాడు, ఇదేమిటి నా రూమ్ లాగా లేదే అనుకుంటాడు. అప్పుడు వాళ్ళు వెంటనే వాడి తల్లి లేకపోతే వాళ్ళ నాన్నగారు వచ్చి, రే మన అమ్మమ్మ గారి ఇంటికి వచ్చావురా, నువ్వు నిద్రపోతున్నప్పుడు కారులో వేసుకొచ్చావు, నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు అని చెప్పగానే వాడికి కాస్త తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాగే ఉన్నది ఉన్న స్థితిని గుర్తించాలంటే అందుకే సంసార స్వప్నం యజమోహ నిద్ర మద అలస వాక్యం వాచ పుత్రం నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి సంసార మాయా పరివర్జితోసి సంసార స్వప్నం యజమోహ నిద్ర మద అలస వాక్యం వాచ పుత్రం. ఆడ ఉయ్యాల్లో వేసి పిల్లాడికి పాట పాడిందట. పిల్లలకు పాటతోటే వేదాంతం నేర్పారు, మదాలస తల్లి నేర్పింది. మొన్న మా స్వర్ణకయ్య గారు చెప్పినట్టున్నారు మదాలస వృత్తాంతం. ఆ మదాలస పుట్టగానే చెప్పింది ఆవిడ ఇలా ఊపుతూ నిత్యోషి, ఒరే నువ్వు కొత్తగా వచ్చినవి వాడివి కాదురా అని చెప్పిందండి తల్లి. కొత్తగా వచ్చిన వాడివి కాదు, నువ్వు పాతవాడివే. నిత్యోషి ఎప్పుడూ ఉన్నవాడివి, శుద్ధోషి మనమంటని వాడవి. నిత్యోషి శుద్ధోషి నిరంజనోషి, నువ్వు నిరంజనుడివి అని చెప్తుంది ఆవిడ. ఈ సంసార మాయా పరివర్జితోసి, సంసార మాయని నువ్వు వచ్చించాలి, నువ్వు దీన్ని తొలగించుకోవాలి అని. ఇంకేమంటుంది ఆవిడ, ఇది నీకు కొత్త కాదు, సంసారం పట్టడానికి కారణమేమిటో చెప్పింది. సంసార స్వప్నం సంసారం కలలాంటిది, కల ఎప్పుడు వస్తుంది, నిద్రపోతే వస్తుంది. మోహం అనే నిద్రపోయిన వాడికి సంసారం అనే కలుస్తుంది అని చెప్పిందండి మదాలస. సంసార స్వప్నం యజమోహ నిద్ర, మోహమనే నిద్ర ఎవడు వదులుతాడో సంసారమనే కల లేదు. మోహమనే ఇప్పుడు ఇంకొక విషయం ఉందండో, నిద్రపోతేనే కల వస్తుంది బాహ్య ప్రపంచంలో, మేల్కొని ఉన్న మోహం వస్తుంది ఈ ప్రపంచంలో. ఈ జగత్ ప్రపంచం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం పోయేటువంటి నిద్రలో వచ్చేటువంటి స్వప్నము కళ్ళు తెరిస్తే పోతుంది, కానీ కళ్ళు తెరిచిన మోహమనే నిద్ర మానవుడు పోతున్నాడు. మీరు అనొచ్చు నిద్ర కళ్ళు మూస్తే కదండి నిద్ర, కళ్ళు తెరిస్తే నిద్ర ఎలా వస్తుందంటే మోహం అనే నిద్ర కలిగిందంటే సంసారం అనే కల వచ్చి తీరుతుంది. ఇది కళ్ళు మూసుకుంటే వచ్చే కల కాదు, ఇది కళ్ళు తెరిచినా వచ్చేటువంటి నిద్ర. సంసార స్వప్నం యజమోహ నిద్ర మదాలస వాక్య వాచ పుత్రం. మదాలస చెప్తుంది ఇగో ఈ పలుకు నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, తల్లి పలుకుని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అమ్మ ఏది పాడుతుందో అదే నిజం, ఏమండి ఏం పొందుదామని వచ్చామయ్యా ఈ లోకంలో కనపడుతుందండి ఆవిడ. ఆ నాలుకని హాయి అని ఊపుతూ ఊళ 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 అంటుంది, లేనిది లేనిది లేనిది, ఇది లేదు 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 అని చెప్తుంది ఆవిడ. ఎప్పుడైతే దీన్ని గుర్తిస్తావో అప్పుడే హాయి, ఇది లేనిది అని ఎప్పుడు గుర్తిస్తావో అప్పుడే హాయి. ఇది సత్యం అనుకో నువ్వు చరించావా, దీనిలో బోల్తా పడతావు జాగ్రత్త, ఇది లేనిదే సుమా. అంటే ఎంత బాగా చెప్పిందండి ఆవిడ, వేదాంతం అంతా కూడా ఉయ్యాల పాటలో చెప్పేసింది మదాలస. అలాగే ఇక్కడ కూడా నిద్ర పట్టడానికి కారణమేమిటి, సంసారం అనేటువంటి ఆ స్వప్నం కలరావడానికి మోహం అనేటువంటి నిద్ర కారణం. మరి ఆ మహానుభావుణ్ణే ఆవరించిన నిద్ర మనల్ని మాత్రం ఊరుకుంటుందా, అక్కడ కూడా ఆవరిస్తోంది. అందుకని నిద్ర లేపడం ఎలాగా, బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టిందే. ఎందుకని ఒక తలన్నాడికి మనకే ఇన్ని బుర్రలు అయితే నాలుగు తలలు ఉన్నాడికి ఆయనకి ఎంత పని చేయాలి, మహానుభావుడి ఇన్ని తలల్లో ఉన్న బుర్రల్లో ఉన్న జ్ఞానం అంతా ఆయన పెట్టిందే. అందుకని ఆయన ఏం చేశాడు, తెలివిగా ఒకదాన్ని సృష్టించాడు, వమ్మిరి అంటే చెదపురు. ఆ చెదపురుగుని సృష్టించి వెంటనే అక్కడ ఆ చెద కూడా ధర్మం చెప్పింది. విచిత్రం ఏమిటంటే బ్రహ్మ సృష్టిలో అధర్మం అనేటువంటిది లేదు, కానీ మనమేం చేస్తున్నామంటే ఆ ధర్మంలో కూడా మనది ఎప్పుడైతే మన మనస్సును అక్కడ చేర్చి కానిదాన్ని మనం చేరుస్తున్నామో అప్పుడే మనకి బంధకరంగా తయారైపోతుంది. ఏది పంపించామో అంతవరకు చేసుకొస్తే కూడా సంచిలో చేర్చావా? సంచి భారమే, ఇంటికి చేరడము భారమే. ఉన్నదాని వరకు చేసుకొస్తే బంధనం లేదు అక్కడ. ఎప్పుడైతే కానిదాన్ని కూడా చేర్చుకొని వస్తున్నావో అప్పుడు భారం అయిపోతుంది. వెళ్ళేటప్పుడు అనుకుంటావు ఆటో అవసరం లేదులే, వెళ్ళి రావచ్చు. కానీ అక్కడికి పోయిన తర్వాత సంసారం తయారైతే కొనేదేమో తక్కువ, ఆటో బాడిగ ఎక్కువ. వెంటనే దాన్ని వేసుకొని ఇంటికి బయలుదేరి వస్తావు అన్నమాట. ఏమంటే యాత్రలకు పోతావు. యాత్రలకు పోతే ఏం చేయాలి? వెళ్ళేటప్పుడు ఒక పెట్టె, వచ్చేటప్పుడు ఐదు పెట్టెలు. మనం వెళ్ళగానే ఏం చేస్తుండే, అక్కడ తక్కువ ఏం దొరుకుతుంది? ఒకవేళ మనకు తెలియకపోతే వెళ్ళిన వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం, కాశీ పెడుతున్నా తక్కువకి ఏం దొరుకుతాయి, బద్రీనాథ్ పెడుతున్నా తక్కువకి ఏం దొరుకుతాయి. మన వాళ్ళు చెప్తారు ఉన్నది వదిలించుకుని రమ్మంటే కొత్తది తగిలించుకొస్తారు, వచ్చేటప్పుడు ఐదు పెట్టెలతో వస్తారు. పైగా అంటారు ఎవరికి ఏమైనా ఇవ్వద్దా అంటారు. ఇవ్వడానికి కాదురా నాయన, ఉన్నది తీసేసుకొని రావాలి. వెడితే యాత్రకు వెడితే యాతనాం త్రాయతే ఇది యాత్ర. యాతన నుంచి రక్షించేది యాత్ర. యాతనల నుంచి రక్షించేది యాతన ఏమిటి? ఇక మృత్యువే పెద్ద యాతన, మరణ యాతనే పెద్ద యాతన. మరణ భయాన్ని తొలగించే ప్రయాణమే యాత్ర. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఈ విశేషాలు మనం ఆ క్షేత్రంలో ఎవరు ప్రకాశిస్తున్నారు? బాబూజీ మహారాజు వారు చెప్పినట్టుగా క్షేత్రజ్ఞుడు క్షేత్రము. క్షేత్రమునికి ఎందుకంత పేరు వచ్చింది? కాశీకి ఏంటండి అంత పేరు? ఏ కాశీలో ఉన్న పదార్థాలు ఏమి ఇక్కడ దొరకవా? ఏమంటే ఇంతకుముందు కాశీ పెడితే ఇంత బుడి చెంబులు తెచ్చుకునేవాళ్ళండి. ఆ బుడి చెంబులు మన లాలాపేటలో కూడా దొరుకుతున్నాయి. ఆ నేతాజీ బొమ్మలు అవి ఉంటాయి చూడండి, అక్కడికి వెడితే ఆ బుడి చెంబులు అక్కడ కూడా దొరుకుతున్నాయండి. ఆ యాత్రలో కాశీ యాత్రలో పాత్రలు ఇక్కడ దొరకడం లేదా? ఏమిటి కాశీలో అంత గొప్ప అంటే విశ్వనాథుడు ఉన్నాడు కనుక. అంటే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కనుక క్షేత్రానికి విలువ. అలాగే మనం తిరుపతి పెడుతున్నాం, అన్ని చోట్ల ఉన్నాడుగా బాలాజీ వెంకటేశ్వరుడు, వెంకటరమణమూర్తి అక్కడ ఉన్నాడు కనుక తిరుపతికి విలువ. అలా ఈ క్షేత్రానికి ఎప్పటికీ ఎప్పటి వరకు విలువ? క్షేత్రజ్ఞుడైన పరమాత్మ ఉన్నాడు కాబట్టి క్షేత్రానికి విలువ. అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండు. మనం ఏం చేస్తున్నాం? క్షేత్ర దర్శనం చేస్తున్నాం. కానీ క్షేత్రజ్ఞుడు ఉండడం వల్ల కదా క్షేత్రం వృద్ధి చెందుతుందనే రహస్యం గురువు చెప్పాలి మనకి. అందుకే గురుదేవుడు ఏం చెప్పేవారు? క్షేత్రం చూశారా, క్షేత్రజ్ఞుడిని చూశారా? అంటే ఈ ప్రపంచం చూడండి, ప్రపంచానికి కారణమైన వాడెవడో గుర్తించండి. తిరుగుతున్న గొడుగుని చూస్తాడే కాని కర్ర కారణమయ్యుందని ఎంతమంది గుర్తిస్తున్నారు? కొంతమంది ఆ గొడుగుని ఇలా తిప్పుకుంటూ పెడతారండి, ఆ కర్రను ఇలా తిప్పుకుంటూ పెడతారు. వెనక నుండి చూసేవాడికి భలే గుండ్రంగా తిరుగుతుందండి గొడుగు. కానీ గొడుగు తిరగడానికి కారణమేమిటి? చేతిలో ఉండేటువంటి కర్ర. కర్ర కారణమై ఇంతని ఎలా తిప్పుతుందో ఆ కర్ర దీనికి అధిష్టానం, ఆధారం. ఎప్పుడైతే ఆధారము ఇలా మనం తిప్పుతామో అప్పుడు ఆధారానికి ఏది మనకు కట్టుబడి ఉందో అది తిరుగుతున్నట్టుగా కనబడుతుంది. యంత్రారూఢాని మాయయా, బ్రాహ్మణ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అలాగే ఇక్కడ కూడా స్వామి నిద్రపోతున్నట్టు కనిపిస్తాడు మనకి, అది కూడా ఒక లీల. ఇక్కడ చెదపురుగు కూడా ధర్మం చెప్పింది. ఏమైనా సృష్టించావు సరే, ఇప్పుడు వింటి నారీని భక్షింపమంటున్నావు, దేవదేవుడు నిద్రలేస్తాడు, మీ దేవకార్యం నెరవేరుతుంది, మరి నాకేమిటి ఉపయోగం? లోకంలో నాకేంటి అని అడగకుండా ఎవడు పనిచేయడండి. వెనకాడికి ఏదో ఒకటి కారణం ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే కారణం ఉండాలి కదా. కారణం ఉంది కూడా, ఉంటుంది, మనకు తెలియకుండానే ఒక పుణ్యం కదా శ్రవణం అనేటువంటి పుణ్యం. ఊరికే పోదండి. అలాగే ఇక్కడ కూడా మరి నాకేమిటయ్యా, నేను వచ్చి ఆ వింటినారీని కొరికేస్తాను. అప్పుడు ఇంకో ధర్మం అడిగింది, అది నిద్రాభంగం చేయకూడదు, కథాభంగం చేయకూడదు, దాంపత్య భేదనం చేయకూడదు, శిశుమాతృ విభేదనం చేయకూడదు. వీటికి మించిన బ్రహ్మహత్యా పాతకము మానవుడికి దీని ద్వారా సంక్రమిస్తుంది. ఓని ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేదేమిటి? ఆ వింటినారీని కొరకడం వల్ల నాకు ఫలితమేమిటి? సర్వపాపాలకి స్వార్థమే కదా మూలం. స్వార్థమే లేకపోతే పాపం ఎక్కడుంటుందండి? అందుకనే నాది అనుకోకుండా కర్మ చేయి. భగవంతుడు కూడా అదే చెప్పాడు, ఏది నీ ధర్మం నువ్వు చేయి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మము అంటే బాబూజీ మహారాజు వారు చెప్పారు ఆత్మధర్మము అని. స్వధర్మము అంటే నేను ఫలానా పని చేస్తాను కదా, అదే కాదయ్యా. స్వ అనే పదానికి ఆత్మ వస్తువు. ఆత్మధర్మమే ధర్మము. అంటే నారాయణమూర్తి ఏది మనకు ఉపదేశం చేశాడు, గురువు ఏది మనకు ఉపదేశం చేశాడు, అదే ధర్మం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇతరమైనటువంటి ధర్మాలు మనకి భయాన్ని కలిగింపజేస్తాయి. మనకు కానటువంటి పనిని మనము చెయ్యకూడదు. ప్రతిదానిలో వేలెట్టేస్తే ప్రమాదం కూడా ఉంది. అంటే పంచతంత్ర కథల్లో చెప్తారు, పోతే కోతి ఎవరిని చేరాలి? ప్రపంచాన్ని చేరితే చేయకుండా పనులు చేస్తుంది, ప్రభువుని చేరితే దానికి ఒక వారధి కట్టిస్తాడు, ఆ దాన్ని దేవుని చేస్తాడండి ప్రభువు. అది భగవంతుడికి ఉన్న లక్షణం. కోతినైన జ్ఞానిగా మార్చే నీ నామం పడతారు కదా మన వాళ్ళు, కాబట్టి అలా చేస్తాడు ప్రభువు. ఈ కోతి ప్రతిదాన్ని లాగుతుందండి, దానికి ఏమి పని పాట ఏం లేదు, ప్రయోజనం ఏమీ లేదు, ఉన్నదాన్ని పాడు చేయడం దాని లక్షణం అంతే. ఉన్నది ఉన్నట్టుగా ఉండకూడదండి, అది కోతి లక్షణం. ఉన్నది ఉన్నట్టుగా ఉంచని వాడు ప్రతివాడు కోతి. సరే, ఈ కోతి ఏం చేసిందండి? ఓ వడ్రంగి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ పక్క ఈ పక్క కొయ్యను పట్టుకొని ఇలాగ కోస్తూ ఉంటారు. ఇప్పట్లో దాకా మిషన్స్ లేవు కదా, కొయ్య కొయ్యాలంటే కొంత సమయం పడుతుంది. వాళ్ళు ఏం చేశారు? మధ్యాహ్నం 12 గంటల వరకు కోశారు. కోసిన తర్వాత భోజనానికి వెళ్ళాలి కదా, ఎక్కడైతే కోశారో అక్కడ ఒక మేకు పెట్టారండి. మేకు కొట్టి మళ్ళీ ఇది ఇలాగ అంటుకోకుండా దానికి ఒక మేకు కొట్టారు. దీనికి ఉన్న లక్షణం ఏంటంటే ప్రతిదాన్ని ఊపి ఊపి లాగుతుందండి కోతి. ఆ కోతి పనిలేని కోతి కదండి, వచ్చింది అక్కడికి వచ్చి ఆ మిద్ది మీదకు చేరింది, చిన్నగా ఆ ఏది దూలం మీదకు చేరింది. ఈ మేకుతో దానికి ఏం పని అండి? పోనీ కూర్చునేది ఇటు పక్క తోక పెట్టేది ఆగిందే, అట్ట కూర్చోలేదండి. తోకను తెచ్చి రెండింటి దూలాలు మధ్య పెట్టింది కోతి. తోకేమో ఇక్కడ వేలాడబడింది. ఇప్పుడు చూడండి నా ప్రతాపం అని మేకు పట్టుకొని లాగి లాగి లాగేటప్పటికి మేకు ఊడింది, తోక పడింది, రోజొచ్చింది. దానికి ఏమిటండి పని? పని లేని పని కల్పించుకుంటే ఇన్ని అనర్థాలు వస్తాయి. పని ఉందా, పని చేయి, తప్పు లేదు. పని లేని పనిలో ప్రతిదానిలో వేలెట్టాం అనుకోండి, ఆ కోతి సంగతే మనకవుతుంది, తోక పచ్చడవుతుంది, ఇక బయటికి రావడానికి వీల్లేదు ఇక. అందుకని స్వధర్మే నిదనం శ్రేయః. పరధర్మం, ఏది పరధర్మం అంటే ఆత్మసుఖము కాని విచారణ చెయ్యడమే పరధర్మం. ఆత్మసుఖం కాని విచారణే పరధర్మం అండి. ఏది స్వధర్మం? ఆత్మసుఖమే స్వధర్మం. అందుకని చక్కగా మనకేం చెప్పారు, ఇక్కడ ఏ పని చేసినా ప్రయోజనం ఉండాలి. మరి నేను చేస్తే ఏమిటి ప్రయోజనం అంటే వెంటనే బ్రహ్మదేవుడు చెప్పాడు, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాం. యజ్ఞంలో ప్రతిదానికి భాగం ఉంటుంది. ప్రతిదానికి యజ్ఞంలోనే కాదండి, కార్యములో కూడా. కర్త కారయిత చైవ ప్రేరకానను మోదక సుకృతం దుష్కృతం చైవ చత్వార సమభాగిన. వీడ నలుగురికి భాగం ఉంటుందండి. అలాగే నీకు కూడా యజ్ఞంలో భాగం ఇస్తాం. ఏమిటా భాగం? హోమకుండాల్లో హవిస్సును వేసి వేల్చేటప్పుడు ఇటు అటు చెదిరి పడే భాగాలుంటాయి కదా, అవి మొత్తం ఇక నుంచి నీవే. వెళ్ళి విష్ణుమూర్తిని నిద్రలేపు అనగానే ఈ వమ్రి వెళ్ళింది, నేలపై ఉన్నటువంటి ధనుర్భాగం దగ్గర నారిని చుట్టుకుని కొరికింది, ఒక్క పెట్టున ధనస్సు ఎగిరి పడింది. వెంటనే భీకరమైన శబ్దం భూల భూలాంతరాలు ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏ జరిగిందో జరుగుతుందో తెలియక కలవరపడుతున్న సమయంలో తాపసులారా, ధనస్సు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు, దేవదేవుడి శిరస్సు, కుండల మండితమైన శిరస్సు తృటిలో తెగి ఎటో ఎగునో ఎక్కడో పడిపోయింది. భగవంతుడు ఎంత దయామయుడంటేనండి, ఇక్కడ ఒక కార్యం జరిగిందంటే కారణం వెనకాతల ఒకటి ఉంటుంది. హయగ్రీవుడనే పేరు కలిగిన ఒక రాక్షసుడు, అతను హయగ్రీవుడే. హయగ్రీవులు ఇద్దరున్నారండి. హయగ్రీవుడు దైవాలలో హయగ్రీవుడు వేరు, రాక్షసులలో హయగ్రీవుడు వేరు. అలాగే రామనామ శబ్దంతో ఉన్న వాళ్ళందరూ రాముడికి దగ్గర గుణాలు కలిగి ఉంటారా? వాసుదేవుడు, అందరూ వాసుదేవులు అయిపోతారా? పౌండ్రక వాసుదేవుడు కూడా అక్కడ ఉన్నాడు, దేవి మనకు భాగవతంలో వస్తాడు. వాడు కూడా వాసుదేవుడే, పేరు వాసుదేవుడే. వెంటనే ఆయన అనుకున్నాడు, నా పేరు వాసుదేవుడే, ఆయన వాసుదేవుడే, ఇక నుంచి అష్టోత్తర పూజతో నాకు చేయండి అన్నాడు. ఎవరు? పౌండ్రక వాసుదేవుడు. వాళ్ళన్నారు, అయ్యా వాసుదేవుడికి శంకు చక్రాలు ఉన్నాయన్నారు. ఓహో, అలాగా, నేను కూడా సిమెంట్ తెచ్చుకొని నేను శంకు చక్రాలు పెట్టించుకుంటాను పక్కన, నేను కూడా వాసుదేవుణ్ణే. అయ్యా ఆయన పసుపు రంగు బట్టలో కట్టుకుంటాడు, ఏ మనకైనా బట్టలు కొట్టులు కదవా కొదవా అండి, పచ్చవి కావాలంటే దొరకవు ప్రపంచంలో. నేను కూడా ఒక తాను తెప్పించుకొని నేను పుట్టించుకుంటానని కింద నుంచి పైదాకా పసుపు పచ్చ కట్టుకున్నాడు. ఆయన నేననే కశ్యాముడు, ఏమిటి ఊళ్ళో పులుగు రంగులకి ఏమైనా కొదవా? వాడు తెచ్చుకున్నాడు, ఒంటి నిండా పూసుకున్నాడు. నేను వాసుదేవుణ్ణే, అసలు వాసుదేవుడు వచ్చాడు. ఏనాయనా నువ్వు కూడా వాసుదేవుడు వా అన్నాడు. అవును, నేనే వాసుదేవుణ్ణి అన్నాడు. నేను కదా వాసుదేవ నామంతో పలికేవాడు అన్నాడు కృష్ణయ్య. అలా కాదు, నీకేమున్నాయి అవి కూడా నాకున్నాయి చూడన్నాడు వీడు. వెంటనే ఆయన అన్నాడు, నాకున్నది ప్రయోగిస్తాను, నీకున్నది ప్రయోగిస్తావా అన్నాడు. వాడి కథలు దాయే చచ్చి, ఎంత సిమెంట్ చక్రం అయితేనే కానీ కనబడుతుందే కానీ పనిచేస్తుందా అండి? నాటకంలో కత్తి అండి, పొడిస్తే మనిషి చావడు, కానీ కత్తిలాగా కనబడుతుందే కానీ కత్తి కాదు. అలాగే ఇది కూడా నేను ప్రయోగిస్తాను, నువ్వు ప్రయోగించు, వీడు ప్రయోగిస్తే వాళ్ళు లేడు ప్రయోగించడానికి. అదే యథార్థమైనటువంటి జ్ఞానం. లీలా. ఆయన తల తెగడము, ఎగిరి పడిపోవడము ఇదేంటండి ఇలా జరిగింది అంటే మన కోసం అవతరణ. ఆయన మన కోసం శాపాన్ని కూడా స్వీకరిస్తాడు. యోగ వాసిష్టంలో మహాత్ములు చెప్తారు, రామావతారం రావడానికి కారణం భృగు మహర్షి భార్య శాపం కారణమయ్యా. ఆవిడ ఒకనాడు చాటి శపించింది, దానికి కారణం ఆ భృగు మహర్షి భార్య, అందుకు ఆయన అవతారం తీసుకొచ్చాడు. తప్పులేదు, ఎందుకు ఆయన అంగీకరిస్తాడు, భక్తుల మాటను అంగీకరించి అవతారానికి వస్తాడు. అలాగే హయగ్రీవుడు అవతారం రావడానికి ఏదో కారణం ఉండాలి, ఆ హయగ్రీవ సంహారం జరగాలి, అందువల్ల స్వామి శిరస్సు ఎగిరిపోవడం జరిగింది. ఇలాగా మమ్మల్ని రక్షించేవారెవరా అని అనుకుంటున్న సమయంలో దీని సాత్వికమా అందామా, రాజసికమా అందామా, తామసికమాయ అందామా అని ఇలా స్వామి వారి శిరస్సు ఎగిరిపోయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కలిసి ఆలోచిస్తున్నారు. అక్కడికి బృహస్పతి చేరి ఒక నిర్ణయం చేస్తాడు. ఆ విషయం ఏమిటనే విషయాన్ని మనం రేపటి